మాయలో ఎలా పడిపోయి ఎలా భ్రష్టులు అవుతాం అందరం తెలుసుకోవాలండి. ప్రతి జీవి తెలుసుకోవాలి. అందున భక్తులు సాధకులు గ్యారంటీగా తెలుసుకోవాలి. పూర్వం స్వయంభూమను వంశంలో భరతుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆయన పేరు భరతుడు. ఆయన పేరు మీద కానీ అసలు భారతదేశం అని పేరు వచ్చింది. దుష్యంతుడి కొడుకు భరతుడి వల్ల కాదు. అయినా సరే ఆయన పేరు మనం మర్చిపోయాం. ఈ భరతుడికి వైరాగ్యం కలిగింది. అన్నీ విడిచిపెట్టేశాడు. భయంకరమైన వైరాగ్యంతో సమస్తం విడిచిపెట్టి అడవిలో తపస్సు మొదలుపెట్టాడు. ఒక గుడిసె వేసుకుని రోజు రాలిన పండు ఆకు మాత్రమే తింటూ నారాయణ స్మరణం చేసేవాడు. అలా 100 సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. భార్యని పిల్లల్ని మహాసామ్రాజ్యాన్ని ఇంత భూమండలాన్ని కూడా విడిచిపెట్టి వైరాగ్యంతో తపస్సు చేశాడు ఆయన. ఒకరోజు ఉదయమే నదికి స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక సింహం పెద్ద పెట్టెలు గర్జించింది. ఈ సింహ గర్జనకి కంగారు పడి గర్భంతో ఉన్న ఒక జింక లేడి నీళ్లలో పడిపోయింది. పాపం జింకకి సింహం అంటే భయం. అది ఆడలేడి, పైగా గర్భంతో ఉంది, పూర్ణ గర్భంతో. నీళ్లలో పడి పడగానే దానికి ఒక పిల్లాడు పుట్టుకొచ్చాడు. అంటే మగ జింక పుట్టింది. పాపం తల్లి చచ్చిపోయింది. సరిగ్గా అక్కడే స్నానం చేస్తున్నాడు ఈ భరతుడు. ఆ జింకను చూసి జారిపడి అయ్యయ్యో నీళ్లలో పడిపోయిందని రెండు చేతులతో ఎత్తుకు రొడ్డుకు తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి దొడ్లో ఉన్న ఆవు పాలు దాని నోట్లో పోసి పట్టాడు. ఇంక ఈయనకి జింక మీద వ్యామోహం పెరిగిపోయింది. భార్యను వదిలేసి కన్నబిడ్డల్ని వదిలేసి వైరాగ్యంతో ఉన్నాడు ఈయన. జంతువులను రక్షించాలి, సందేహం లేదు, కానీ పిచ్చి పట్టుకోకూడదు. కుక్కను పెంచు, కానీ కుక్కను ముద్దు పెట్టుకుని కుక్క అని ముద్దులు పెడితే రోగాలు వస్తాయి. అది పిచ్చి. దేని మీదైనా ఎక్కువ వ్యామోహం ఉండకూడదు. ఒక్క పరమాత్ముని మీద తప్ప ఇంకెవరి మీదైనా వ్యామోహం ఉంటే అది చివరకంగా భవరోగాల్లో పడతాం అన్నమాట. తపస్సు పోయింది, సంధ్యావందనం పోయింది, నారాయణ స్మరణ పోయింది, జింక పెచ్చ పట్టుకుంది రెండో. అన్నీ పోయిన ఈయన వైరాగ్యంతో ఉన్నాయన ఈ జింక మీద వ్యామోహంతో, జింక నేను నీ లెంక అని దాని వంక చూస్తూ దాన్నే కొడుకు కింద భావించాడు. దానికి పాలు పెట్టేవాడు, గరికి పెట్టేవాడు, తన ఆశ్రమంలో పడుకోబెట్టేవాడు, దాన్ని ఆశ్రమంలో పడుకోబెట్టి ఈయన బయట పడుకునేవాడు దాని మీద ప్రేమతో. ఇంక ఎంత పిచ్చి పట్టుకుందంటే ఆయన సమస్తం దానికే ఇచ్చాడు. అది వచ్చిన తర్వాత ఆయన ఒక్కరోజు సక్రమంగా సంధ్యావందన చేయలేదు, జపం చేయలేదు, నారాయణ స్మరణ చేయలేదు. అంత వ్యామోహం కలిగింది దాని మీద. అది ఎప్పుడన్నా ఆశ్రమంలోంచి దూకి బయటికి వెళ్ళి దూరంగా గడ్డి వేస్తే అయ్యో నా కొడుకు లాంటి ఈ జింక ఏమైపోయిందో అని ఏడవడం మొదలెట్టేవట. ఈ పిచ్చి పిచ్చి పెరిగిపోయింది. క్రమంగా ఈయనకి వార్ధక్యం వచ్చింది, చచ్చిపోయాడు. నిజానికి ఆయనకి అప్పటికే మృత్యు రాదు, అప్పట్లో మృత్యు వచ్చే అవకాశం లేదు. కానీ మాయలో పడి ఈ కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఇలాంటి పిచ్చి ఎక్కువ పట్టుకుంటే వాడికి తొందరగా వార్ధక్యం చచ్చిపోతాడండి. అందుకని ఈ వ్యామోహం విడిచిపెట్టండి. రంగా పశుల వలే వ్యామోహము పాలై నరకములో పడకండి, పశుల వలే వ్యామోహము పాలై నరకములో పడకండి, భవబంధాలను త్రెంచుకొనండి, భవబంధాలను త్రెంచుకొనండి, అది ఏ ముక్తికి మార్గమండి. రంగా రంగయనండి, రంగా రంగా రంగాయనండి. సక్కుబాయి ఉంది కదా, ఆవిడ గురువుగారు రాసిన పాట ఇది. సతీ సక్కుబాయి నిజానికి తెలుగు ఆవిడ. తర్వాత అత్తారింటికి వాటికి వెళ్ళడంలో ఆవిడ శాఖలు మారిపోయాయి, అన్నీ మారిపోయాయి, ప్రాంతం మారిపోయింది. కానీ ఆవిడ గురువుగారికి రంగభక్తి ఎక్కువ. చివరికి సక్కుబాయి కూడా పాండురంగంలో కలిసిపోయింది. అత్తగారు నానాహింసలు పెట్టిందనే విషయాన్ని మీరు కొత్తగా చెప్పక్కర్లా. కానీ అద్భుతమైన గేయం ఇది. మనం పశువుల్లో అయిపోతున్నాం. వ్యామోహంలో పడిన వాడల్లా పశువేట, అనవసర ప్రసంగం చేసేవాడల్లా పశువే, ఈ కుటుంబం మీద పిచ్చి ఎక్కువ పెట్టుకున్నవాడు పశువే. మా ఆవిడ, మా ఆయన, వీళ్ళందరి కోసం ఆలోచించేలోపు నీ జీవితం వెళ్ళిపోతుంది కదా. అందువల్ల మనల్ని ఎవరెవరూ రక్షించలేరు గనక తమను తాము రక్షించుకోవడానికి ఎంతవరకు బాధ్యత అంతవరకే పట్టుకుని ఎల్లవేళలా వెర్రి పెట్టుకోకుండా సంసార వ్యామోహం లేకుండా భగవన్నామస్మరణం చేసి తరించాలి. అందుకే ఒక గురువుని గట్టిగా పట్టుకోండి అన్నారు. ఆ గురువు అప్పుడప్పుడు మట్టిగా వేస్తాడు తప్పు చేస్తే, ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు, మంత్రోపదేశం చేస్తాడు, భగవత్ కథలు చెబుతాడు, తద్వారా మనం కైవల్యం పొందేలా చేస్తాడు. లేకపోతే ఎంత నష్టం వస్తుందో ఈ కథే చెబుతోంది మనకి. జింక మీద వ్యామోహం వల్ల ఆయువు నశించిపోయింది దానికి తొందరగా, మాయలో పడ్డం వల్ల. మంచం మీద పడ్డాడు. అంటే అక్కడ మంచం ఉందా అని అడగచ్చు. అక్కడ మంచం కాదు, ఏదో జింక చర్మం మీద పడుకున్నాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు కూడా నా జింక, నేను చచ్చిపోతే ఈ జింకను ఎవరు రక్షిస్తారు అనుకుని జింకా జింక అనుకున్నట్ట, ఏది కృష్ణాకృష్ణ అనుకోవడం పోయి చచ్చిపోయాడు. వెంటనే ఆయన పుణ్యాత్ముడు అవడం వల్ల నరకానికి పోకుండా స్వర్గానికి వెళ్ళి క్షణకాలంలో మళ్ళీ జన్మెత్తాడు. పుణ్యాత్ములు ఎప్పుడూ నరకానికి వెళ్ళరు. అందున చాలా కాలం తపస్సు చేసిన పుణ్యం వల్ల మళ్ళీ భూమి మీద పుట్టాడు. కానీ చచ్చిపోయేటప్పుడు ఏమనుకున్నాడు, జింక జింక రంగారంగంలా అనడం వల్ల ఓ జింక కడుపులో పడ్డాడు, మొగ జింకై పుట్టాడు. ఈ జింకగా పుట్టగానే పూర్వజన్మంతో గుర్తుకొచ్చింది, ఎంత పొరపాటు చేశాను, బంగారం లాంటి భార్యని పిల్లల్ని సామ్రాజ్యాన్ని విడిచి చివరికి ఒక్క జింక వ్యామోహంలో విడిపోయాను, నా బతికిలు అయిపోయింది అని బాధపడి ఈ జింకగా ఉన్నప్పుడు తల్లిపాలు తాగడం మాని గరికి తినడం మాని నిరంతరం నారాయణ 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 అన్నాడు. దాంతో తొందరగా జింక శరీరం నుంచి విముక్తి పొందాడు. భగవన్నామం వల్ల ఎక్కువ కాలం జింకగా బతకలేదు, ఆ శరీరం విడిచిపెట్టాడు. చూసారా, ఆ మాయ ఇంకా పోలేదు. ఈసారి ఏం జరిగింది, ఓ మంచి వేద పండితుడి ఇంట్లో కొడుగ్గా పుట్టాడు. ఓ మంచి వేద పండితుడు ఉన్నాడు, ఆయనకి చాలామంది కొడుకులు ఉన్నారు. ఆఖరి కొడుగ్గా పుట్టాడు వీడు. వీడికి ఈ జన్మలో పేరు లేదు, కానీ భాగవతంలో జడ భరతుడు అన్నారు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఆయనకి పూర్వజన్మ గుర్తుంది, భరతుడనే రాజుని జింకనయ్యాను, జింకగా ఉన్న నేను మళ్ళీ తిరిగి బ్రాహ్మణి ఇంట్లో పుట్టాను. ఈ జన్మలో అయినా జాగ్రత్తగా ఉందాం, ఎవరితో పలక్కకుండా ఉందాం, హాయిగా లోపల లోపలే నారాయణ స్మరణం చేసుకుందాం అని మౌనంగా ఉండేవాడు. ఎవరితో మాట్లాడకుండా ఉండడం వల్ల, సరిగ్గా విని వినపడకుండా బతకడం వల్ల వీడు మోగవాడని కొందరు, చెవిటాడని కొందరు, ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మొదట్లో పట్టించుకున్నారు, తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు చచ్చిపోగానే ఇంకా అన్నలు ఉన్నారు, అన్నలు వదినలు వీడిని గొడ్డు చాకరీ చేయించడానికి ఉపయోగించుకున్నారు. ఇంట్లో పశువుల్ని కాచడానికి, పిండి విసరడానికి, పిండి దంచడానికి, రుబ్బురోల్లో బియ్యం మొదలైన వేసి రుబ్బడానికి ఉపయోగించుకున్నారు. ఏకంగా ఇంట్లో ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారట వీడికి పైన. వాళ్ళందరూ భార్యలతో పిల్లలతో పాటు టిఫిన్ చేయాలంటే ఎంత మినప్పప్పు రుబ్బాలి, ఓ బస్తాడు మినప్పప్పు వేసి వీడి చేత రుబ్బించేవారు. వీడు అలా రుబ్బుతూ ఉండేవాడు కిక్కును మనకుండా, నెత్తురు కారిపోతున్న వేళ్లలో నుంచి భుజాలు పడిపోతున్న గొడ్డు జాకరీ చేసేవాట. ఏం మాట్లాడేవాడు కాదు, లోపల లోపల నారాయణ అనుకునేవాడు. ఇంత గొడ్డు జాకరీ చేసిన వీడికి వాళ్ళు భోజనాలు అయిపోయాక అడుగును మిగిలిపోయినవి అన్నంకే పెట్టేవారు. పూర్వం ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాయి కానీ గిన్నెల్లో ఉండేవారు కదా, అడుగంటడం అని ఉండేది. అడుగును కొంత పెచ్చులు కట్టేసేది, మాడిపోయిన అన్నం ఉండేది. ఇప్పుడు మాడగొడుతున్నారులేండి, కుక్కర్లేమో మాడగొడుతున్న వాళ్ళు ఉన్నారు. కుక్కర్ అక్కడ పెట్టి బయటకు వెళ్ళి జపం చేసుకుంటూ ఉంటే అవుతున్నది, కుక్కర్ అరిచి 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 ఆ తర్వాత గడ్డ కట్టేస్తుంది. ఆ మాడిపోయిన పెచ్చులు చెత్త చెదారం పెట్టేవారు. ఇంకా దారుణం ఏంటో తెలుసా, పశువులకి పోసే చిట్టు నీళ్లు పోసేవారటండి వాడికి పాపం వదినలు, అవి తాగాడు. తౌడు నీళ్లు తాగాడు, కుళ్ళిపోయిన పదార్థాలు పెడితే తిన్నాడు. ఎందుకని, అన్నిట్లో భగవంతుడే కనపడుతున్నాడు ఆయనకి, వైరాగ్య సంపూర్ణుడయ్యాడు గనక ఆ కుళ్ళిపోయిన కూరగాయ కూడా అమృతం వస్తూ అని తిన్నాడు. భగవంతుడి అనుగ్రహం వల్ల శరీరం మాత్రం దృఢంగా అయిపోయిందిట, కుళ్ళిపోయింది తిన్నా ఆయనకేం అవ్వలేదు. ఎందుకని, తపస్సంపన్నుడు గనక, నిరంతర నారాయణ స్మరణ పరాయణుడు గనక. పెద్దవాడయ్యాడు ఆయన, ముద్దులో ఉన్నాడు, మాట్లాడేవాడు కాదు. ఒకరోజున ఈ అన్నదమ్ములు పొలానికి పంపించారు. ఆ పొలంలో ఒక మంచి ఉంది, మంచి మీద కూర్చుని పిట్టలు కొడుతూ పొలాన్ని ఎవరు ఎత్తుకుపోకుండా చూడు, దొంగలు పంట కోసుకుపోకుండా చూడు, పిట్టలు మొదలైనవి ధాన్యం తినకుండా చూడు అని కాపలాకి పంపారు. ఎందులో ఉంటుంది కదా, శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. ఏ స్కంధంలో ఉంటుంది, పంచమ స్కంధంలో ఉంటుంది, జడభరతోపాఖ్యానం. ఈ కథను చాలాసార్లు చెబుదాం అనుకుంటూ కుదరలేదు, కానీ వాళ్ళు మీకు సందర్భం వచ్చి చెప్పాను. మంచి మీద ఉండి పిట్టల్ని ఏం కొడతాడినా మంచి మీద కూర్చుని ఈ వడిసెలు విసరకుండా అలాగే కూర్చుని చక్క మన భక్త తుకారం పాడుకున్నట్టుగా పాడుకునేవాడు అనమాట. భలే భలే అందాలు సృష్టించామనుకుంటూ నారాయణ స్మరణం చేసుకుంటున్నాడు. ఇంతలో ఏం జరిగింది, అక్కడికి దగ్గరలో ఈ పొలానికి దగ్గరలో ఒక కేకారణ్యం ఉంది. ఆ కేకారణ్యంలో ఒక దొంగల నాయకుడు ఉన్నాడు, ఒక కిరాతకుడు. వాడు దొంగల నాయకుడు, భయంకరుడు వాడు. నాకు కొడుకు పుడితే నా కొడుకులాగే బలంగా ఉన్నవాడిని ఒకడిని బలిస్తాను అని కాళికాదేవికి మొక్కుకున్నాడు. వాడు కొడుకు పుట్టాట, అందుకని ఓ బలవంతుడు ఒకడిని, అందుకే మరీ బలంగా దృఢంగా ఉండకండి, జిమ్లకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే ప్రమాదం. అలాంటి వాడు ఒకటి పట్టుకుని కాళికాదేవికి బలి ఇవ్వడానికి జైల్లో పెట్టాడు. ఈ బలి పశువుగా తెచ్చిన వాడు ఎలాగో సమయం చూసుకుని జైల్లోంచి తప్పించుకుని పారిపోయాడు. తెల్లవారితే అమావాస్య, కాళికాదేవికి బలి ఇవ్వాలి. నా మొక్కు కోసం తెచ్చినటువంటి మానవుడు మాయమైపోయాడు, మరొకడిని ఎవడన్నా తేకపోతే మీలో ఎవరినో బలి ఇచ్చేస్తాను కాళికాదేవికి, జాగ్రత్త వెళ్ళి తీసుకురండి ఎవడో ఒకడి అని అప్పురమాయించేట దొంగలకి ఈ కిరాతకుడు. అందుకని వాళ్ళు దొంగలనాయకుడు మనల్ని బలిస్తాడ్రా బాబు, ఎక్కడైనా బలి పశువుందేమో చూద్దామని వెతుకుతూ వచ్చారు. వాళ్ళకి మంచి మీద ఉన్న ఈ జంద్యం వేసుకుని ఈ బ్రాహ్మణుడు కనపడ్డాడు, జడభరతుడు కనపడ్డాడు. ఆయుసర మధ్య వీడు బలి ఉన్నాడు, దుఃఖలా ఉన్నాడు, పారిపోయిన వాడి కంటే వీడు కొంచెం గుండు ముక్కలో ఉన్నాడు అని అమాంతంగా వాడిని బంధించి పట్టుకుపోయారు. వీడు బ్రాహ్మణుడు కూడా ఆలోచించకుండా వీడికి స్నానం చేయించి బలి పశువుగా కాళికాదేవి దగ్గరికి తీసుకున్నాడు. ఒక్క వేటుకి వీడు తల నరికేద్దాం అన్నాడు దొంగల నాయకుడు. వెంటనే వాడికి శుభ్రంగా మంగళ స్నానం చేయించారు. 500 బిందెలు నీళ్లు పసుపు కుంకాలు కలిపి నీళ్లు మీద పోసేశారట. వాటితో స్నానం చేయించి ముఖమంతా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో వేపదండలు గన్నేరు పూల దండలు సత్యముందు వేస్తారు, మందార పూల దండలు వేసి వాడిని కాళికాదేవి దగ్గర పడుకోబెట్టారట. ఆయన ఏం పట్టించుకోవట్లా, చంపేవాడు విష్ణువు, చచ్చేవాడు విష్ణువు, పుచ్చుకునేవాడు కాళికాదేవి విష్ణువే అనుకుంటున్నాడు ఆయన. ఇంతలో గణాచారి అశ్శర వధుశ్శరవ జాయ్కాళి మహాకాళి అంటూ అరిచి పెద్ద కత్తి తీశాడు నరకడానికి. అప్పటిదాకా సహించి ఊరుకున్న కాళికాదేవికి భగ్గుమని కోపం వచ్చేసింది. పరమసాధువు నిరంతర భగవన్నామస్మరణం చేసే భక్తుడిని నాకు బలిస్తారా అని ఆ విగ్రహం పెటిల్లును పగలగొట్టుకుని అందులోంచి బయటకు వచ్చేసి పెద్ద కత్తితో పూర్వం మహిషాసురుడు మొదలైన వాళ్ళని చంపడానికి ఉపయోగించిన కత్తి లాంటి కత్తి తీసుకుని వేసి పారేసింది. మొత్తం దొంగల నాయకుడితో పాటు దొంగలందరినీ నరికి వదలపారేసింది. అందుకని అలా ఉండాలి భక్తి అంటే, అంత స్థాయిలో ఉండాలి భక్తి అంటే. అందరినీ నరికి అవతలబారేసి మళ్ళీ విగ్రహంలోకి వెళ్ళి విగ్రహంలో మాయమైపోయింది, కలిసిపోయి విగ్రహం యథాతథంగా అయిపోయింది. ఈ బ్రాహ్మణ్ణి విడిపించింది, ఆయన ఏం పట్టించుకోలే. దొంగలు తన తల నరకడానికి కత్తెత్తినప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు కాళిక వాళ్ళని నరికి తనని బంధ విముక్తురాల్ని చేసి వెళ్ళిపోయినా ఆయన ఇదంతా పరమాత్మ లీలా అనుకుంటూ మళ్ళీ మంచి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఎలా ఉండగలుగుతారండి, ఇది మహాసాధకుడు ఒక్కడే ఉంటాడు. అందున ఆయనకు అనుభవం కూడా అయింది కదా, జింక వల్ల తాను ఎంత దెబ్బతిన్నాడో తెలుసుకున్నాడు కదా. అందువల్ల ఏమీ మారు మాట్లాడకుండా తిరిగి వచ్చి మంచి మీద కూర్చున్నాడు. ఆ సమయంలో రఘుగణుడు అనే ఒక రాజుగారు దత్తాత్రేయుడి దగ్గరికి బయలుదేరాడు. దత్తాత్రేయుడిని అడిగి సందేహాలు తీర్చుకుందామని దారిలో ఈయన చూచాడు. అది పెద్ద కథ, ఆ కథ తక్కర్లా. ఆయనకి సందేహాలు తీర్చి రఘుగణుణ్ణి గొప్ప అద్భుతమైన అన్వీక్షకి అనే మార్గంలోకి పంపి ఈ ప్రపంచంలో పరమాత్మని అన్ని కోణాల్లో ఎలా చూడాలో చెప్పి మాయ చాలా ప్రమాదమైనది అని చిట్ట చివరిగా సందేశం ఇచ్చాడు. మాయ చాలా గొప్పది, ఎంతటి వాడినైనా బుట్టలో వేస్తుంది, అప్పటిదాకా ఉన్న భక్తి అంతా క్షణంలో పోతుంది. మీరు చూడండి, ఒక్కసారి స్వస్తి అన్నం అంటే తోసుకొచ్చేస్తున్నారా లేదా మీదకి, ఇదే మాయ. ముందు నేను వెళ్ళిపోవాలి, టీ తాగేయాలి, కాఫీ తాగేయాలి, దీంట్లోంచి బయట పడలేము. ఓ 2-3 అలా వేస్తే 2వ రోజైనా జాగ్రత్త పడతాం మనం. అల్లాడిపోవడం తగ్గిపోవాలి, భవబంధాల్లోంచి బయటపడాలి. నేను అన్నీ విడిచి తపస్సు చేసుకుని ఒక జింకని పెంచి ఆ వ్యామోహంలో పడి ఎన్నో జన్మలు ఎత్తవలసి వచ్చిందా లేదా అని రాజుగారికి చెప్పి ఆయన సందేహాలు తీర్చి ఆ తర్వాత యోగ విద్యతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు జడభరతుడు. ఇదే భయంకరమైన మాయ. భగవంతుణ్ణి చూచి కూడా ఆయన్ని శాశ్వతంగా సేవించి వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోక నందుడు యశోద పూర్వజన్మలో ధర ద్రోణుడు అనే పేరుతో గంధర్వులు వసూలు వాళ్ళు 8 పెంచాలని కోరుకున్నారు. దానివల్ల 8 కృష్ణుడు అక్కడ పెరిగాడు. పోని అప్పుడైనా కృష్ణుడిని గుర్తించారా, గుర్తించినా మాయలో పడ్డాను. ఆ మాయ నుంచి విముక్తి పొందాడు గనక నందుడేమో ముక్తి పొందగలిగాడు, లోకానికి వెళ్ళాడు. ఒకడు మాలికగా ఆవిడ మళ్ళీ ఇంకో జన్మెత్తవలసి వచ్చింది. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే, భక్తులకి మాయ వచ్చి ఆ భక్తులు ఇంకో జన్మెత్తితే ఆయనకు కూడా తప్పదు, ఇంకో జన్మెత్తక తప్పదు, భక్తుల కోసం ఆయన దిగొస్తాడు. ఇప్పుడు నా బతుకు అదే కదా, నేను హాయిగా ఇంక యాత్రలు అనేసి ఇంట్లో కూర్చుందాం అనుకున్నప్పుడల్లా మళ్ళీ రావడం, ఈ ఒక్క యాత్ర పెట్టరా అండి అనడం. జనవరిలో ఫిబ్రవరిలో సుఖంగా ఉందాం అనుకుంటే పంచక్రోస యాత్ర అన్నారు ఒక ఆయన. అలా నేనేమో ఇక్కడితో యాత్రలు అని హాయిగా తపస్సు చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఎవడో ఒకడు వచ్చి పట్టుకుంటున్నాడు, నేను ఆ బంధం నుంచి బయటికి రాలేకపోతున్నాను. భగవంతుడికి భక్తుడికి ఉన్న మధ్యలో ఉన్న గొప్ప సంబంధం అటువంటిది. ఒకడు మాలికి పుట్టడం వల్ల మళ్ళీ రావడం వల్ల పరమాత్ముడు తప్పనిసరి శ్రీనివాసుడిగా దిగొచ్చాడు. దానికోసం భార్యను కూడా వదిలొచ్చాడు, పెద్ద గొడవ సృష్టించుకొచ్చాడు ఆయన. చూసారా మరి, ఇది భగవల్లీలంటే. ఈ మాయ చాలా భయంకరమైనది. ఇందులోంచి బయటపడడానికి ఒక్కటే ఒక్క మార్గం ఉన్నది, మళ్ళీ ఆ పరమాత్ముడిని పట్టుకోవడమే. పరమాత్ముడు ఏమన్నాడో తెలుసా, నన్ను పట్టుకున్నా మాయా విముక్తులు కారు, కానీ మీ గురువుని పట్టుకుంటే నేను ఈ జన్మలోనే మీకు ముక్తిని ఇస్తానన్నాడు. అందుకనే మహానుభావుడు శంకరాచార్యుల వారు గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవ ముక్త. గురువు పాద పద్మముల మీద గాఢమైన భక్తి కలిగి ఉంటే చాలా తొందరగా ముక్తి పొందుతావు. అచిరాత్ అంటే తొందరగా, ఎక్కువ కాలం పట్టదు నీకు, భవముక్తుడి అవుతావు. దానికి ఒక్కటే మార్గం, గాఢభక్తి కలిగి ఉండాలి. మీరు చూడండి, వ్యాసుడిని భక్తితో పట్టుకున్న శిష్యులందరూ తరించారు, వాల్మీకిని పట్టుకున్న భరద్వాజుడు తరించాడు, ఆఖరికి కోపిష్టివాడైన దుర్వాసుడి శిష్యులు కూడా తరించారు. దుర్వాసుడు 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు ధర్మరాజు దగ్గరికి భోజనానికి, అవునా? అటువంటి వాడి శిష్యులు తరించారు, విశ్వామిత్రుడి శిష్యులు తరించారు, వశిష్ఠుని శిష్యులు తరించారు. గురువు దగ్గర శక్తి లేకపోయినా ఆ గురువు మీద భక్తితో ఆయన చెప్పినట్టు చేస్తే తరిస్తారట. ఆయన ఏం చెప్తే చేసేయటమే, దూకంటే దూకేయటమే. సముద్రం వెళ్ళి స్నానం చేయండి, చావండి అంటే చచ్చిపోవడానికి సిద్ధపడాలి. అలాగని గురువులు సమమని ఎందుకు చెప్తారు? అవసరమైతే ఆ పరీక్షకు నెగ్గాలి, అప్పుడు వాడు తరిస్తాడు. ఇదే భగవంతుడు మనకి భాగవతంలో చెప్పిన ఒక గొప్ప సందేశం.